సృష్టి ప్రారంభమైన రోజుని యుగాది అంటాం, అంటే యుగానికి ఆది అని. ఇప్పుడు మనం దాన్నే ఉగాది అని అంటున్నాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మన ప్రతి పండగకు ఒక అర్థం ఉంటుంది. అది మన ఆరోగ్యపరంగా కానీ లేదా మన జీవన శైలికి కానీ ఉపయోగపడుతుంది. మన ఋషులు ఉగాదిని ఏ విధంగా ఆచరించాలో కూడా నిర్దేశించారు, తత్సంబంధిత ప్రయోజనాలు కూడా చెప్పారు. ఉగాది నాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం అంటే తలారా స్నానం చేయాలి. అది కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల చేత నువ్వుల నూనెతో మాడు మీద పెట్టించుకొని ఆశీర్వాదం చేయించుకోవాలి. ఎందుకంటే తైలాభ్యంగన స్నానం చేత లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మీ పోతుంది. మనం శ్రీ సూక్త పఠనంలో లక్ష్మీదేవిని మా ఇంట్లో ఆకలి, దప్పిక, మలినము, దరిద్రము ఉండకూడదని, లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టిన జ్యేష్ఠాదేవి స్వరూపమైన దారిద్ర్యం తొలగిపోవాలని కోరుకుంటాం. నేను పుత్రపౌత్రులతో, వాహనములతో, సంపత్తితో ఉండాలని, భోజనం చేయునప్పుడు ఏ పదార్థానికి లోపం లేకుండా ఉండాలని, భోజనాన్ని జీర్ణం చేసుకోగలిగిన ఆరోగ్యం ఉండాలని, నేను సంతోషంగా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించమ్మా అని వేడుకుంటాము. అందుకే బ్రహ్మముహూర్తంలో తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు కట్టుకోవాలి. నూతన వస్త్రాలు అంచు ఉండేలా కండము కానటువంటిదై ఉండవలను. అటువంటి వస్త్రాలలో సకల దేవతలు ఆవహించబడతారని శాస్త్రము, వేదవాక్కు. మనం ఏదైనా ఒక పని చెయ్యాలంటే శాస్త్రోక్తంగానే చేస్తాము. ఆ శాస్త్రమే వేదము. అందుకే ఆ వేదం చెప్పినటువంటి మాట, అటువంటి వస్త్రాన్ని దేవతలు ఆవహించి ఉంటారు. అటువంటి వస్త్రం ధరిస్తే తత్కారణంగా దీర్ఘాయువు, ఈశ్వరుని అనుగ్రహము పొందుతారు. తదుపరి భగవంతునికి నివేదన చేసి ఆ నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ నివేదించవలసిన పదార్థం ఎలా ఉండాలంటే, తద్వర్షదౌ నింబుసుమాం శర్కరాంల ఘృతైధృతం భక్షితం పూర్వయామేశ్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ పదార్థాన్ని ఎలా తయారు చేయాలో కూడా మనకు ఋషులు నిర్దేశించారు. నింబు అంటే వేప చెట్టు, సుమం అంటే పువ్వులు. వేప చెట్టు యొక్క పువ్వులు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అటువంటి వేప పువ్వులు నీటిలో కలపాలి. శర్కరాం అంటే ఇక్కడ బెల్లం అని అర్థం. బెల్లం మంగళకరమైనదే కాదు, బెల్లానికి నిలువ దోషం కూడా ఉండదు. ఆమ్ల అంటే చింతపండుతో కలిపిన పులుసు అని. అందులో ఆవు నెయ్యిని కలపాలి. ఆవు నెయ్యి మంచినీటిని అమృతంతో సమానమని అంటారు. ఎంతో ఔషధీ శక్తి కలిగిన ఫలం మామిడి. మామిడికాయ ముక్కలు కూడా వేస్తాము. ఇవన్నీ ముఖ్యంగా వేయవలసిన పదార్థాలు. ఈ మిశ్రమాన్ని ఈశ్వరునికి నివేదించి మొట్టమొదటి యానంలో అనగా బ్రాహ్మీ ముహూర్తంలో తీసుకోవాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారు సుఖ సౌఖ్యాలతో ఆ సంవత్సరం అంతా ఉంటారు. ఉగాది రోజు ఖచ్చితంగా చేయవలసినది గోవు పూజ మరియు వృషభం అనగా ఎద్దుకు పూజ. ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంటలు బాగా వృద్ధిలోకి వచ్చి చక్షు సంబంధిత వ్యాధులు ప్రజలకు రాకుండా కాపాడుతుంది. ముఖభాగం చేత అనుగ్రహించగలది వృషభము. పృష్ఠభాగము చేత అనుగ్రహించగలిగినది ఆవు. సకల దేవతలు గోవు యొక్క శరీరంలో ఆవహించబడుతుంది. అందుకే ఆనాడు తప్పక గోవు దర్శనం చేసుకొని గోవు పూజ ప్రదక్షిణము చేసి కాస్త గోగ్రాసం పెట్టి వృషభ పూజ కూడా చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. అలాగే ఆ రోజు తప్పక చేయవలసినది పంచాంగ పూజ. పంచాంగం అనగా పంచ అంగములు కలది అని, అంటే ఐదు భాగములు కలది అని. ఆ అంగములు తిథి, వార, నక్షత్ర, కరణము, యోగము. ఈ పంచాంగంలో ఒక సంవత్సర కాలం ప్రమాణం చేసుకొని ఆ కాలమునందు గ్రహముల కదలికలు, వాటి ఫలితాలు, దాని చేత ఆయా నక్షత్రవాసులు పొందే శుభ అశుభ ఫలితాలు, రాజ్యపూజ్యములు, అవమానములు మొదలగునవి ఉండును. ఎప్పుడూ గ్రహాలు స్వతంత్రులు కావు, అవి ఈశ్వరుని వశవర్తిగా ఉంటాయి. రాబోయే కాలం ఎటువంటిదో తెలిస్తే బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ చెడు కాలాన్ని, చెడు ఫలితాలను తొలగించమని ఈశ్వరుణ్ణి వేడుకుంటే ఆయా గ్రహాలను ఈశ్వరుడు తనని నమ్ముకున్న ధర్మ మార్గంలో నడిచే వారికి గ్రహాల ప్రభావం వల్ల ఎక్కువగా కష్టం ఉండదు. అటువంటి ఈశ్వరారాధన చేసినటువంటి వారిపై చెడు ప్రభావం ఎప్పుడూ పడదు. సాధ్యమైనంత ఆయన తొలగిస్తారు. పంచాంగంలోని 5 భాగాలు ప్రతిరోజు పరిశీలించే వారికి ఆరోగ్యము, సంపద, దీర్ఘాయువు, పాపనాశనము, విజయము సిద్ధిస్తాయి. పంచాంగ పూజ ద్వారా రాబోయే కష్టాలు ఎదుర్కొనేంత సిద్ధి ఆ ఈశ్వరుడు కలుగజేస్తాడు. ఉగాది రోజు ఇంట్లోని వారందరి రాశిఫలాలను పరిశీలించాలి. ఒకవేళ రాబోయే కాలం శుభాలను చేకూర్చున్నదై ఉంటే ఎటువంటి అహంకారము లేక ఆ ఈశ్వరునిపై భక్తితో, కృతజ్ఞతా భావముతో ఉండాలి. ఒకవేళ ఎటువంటి గండమో, చెడుకాలమో ఉన్నట్లయితే ఎటువంటి భీతి భయము లేకుండా ఆ ఈశ్వరుణ్ణి భక్తితో పూజించి ఆయనపై భారం వేసి నిశ్చింతగా ఉండాలి. తల్లిదండ్రులకు ప్రదక్షిణా నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదం పొందాలి. గురువుగారి దర్శనము, ఆశీర్వాదము పొందాలి. వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి వసంత ఋతువు వేసవికాలం మరీ విపరీతంగా ఉంటుంది కాబట్టి విసనకర్రలు, పానకము ఇటువంటివి దానం చేయాలి. అలాగే చలివేంద్రాలు, శీతల పానీయాలు కూడా 10 మందికి పంచాలి. అలా పంచడం వలన అశేషమైన పుణ్యార్జన పొందగలరు. అందుకే ఈ నూతన సంవత్సరం వచ్చిందంటే శాస్త్రప్రోక్తమైనటువంటి పద్ధతులను పాటించి కొత్త సంవత్సరంలో భగవంతుని యొక్క అనుగ్రహంతో తాను, తన కుటుంబ సభ్యులు, సమాజము, తన రాష్ట్రము, దేశము, యావత్ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని, ఈశ్వరారాధన చేసి తగిన సత్ఫలితాలని పొందాలి. అందుకే మన ప్రతి పండగలో ఒక అర్థముంది. పూర్వీకులు ఏది చెప్పినా మన మంచికే. సనాతన ధర్మాన్ని పాటిద్దాం. మన సంప్రదాయాలు మరుగుపడకుండా చూసుకుందాం. ఇతర జంతువుల్లాగానే ఆవు కూడా ఒక జంతువని, దానిని చంపి తింటే ఏంటి తప్పు అని అనుకునే వాళ్లకు కనువిప్పుగా కొన్ని విషయాలు మీకందరికీ వివరిస్తాను. ఆవు ఎటువంటి ఆహారం తిన్నా తన పాలు మాత్రం అమృతంతో సమానం. ఇది మేము కాదండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారే చెప్తున్నారు. అంటే ఢిల్లీలోని ఎయిమ్స్ వారు అన్నమాట. వారు ఒక ఆవుకి కొంత మోతాదులో విషం ఎక్కించి ఆ ఆవు పాలలో ఆ విష ప్రభావం ఏమైనా ఉంటుందా అని 1-2 కాదు 90 రోజుల పాటు ఆ ఆవుకి కొంత మోతాదుల్లో విషాన్ని రోజు ఎక్కించి ఆ ఆవు పాలు, మూత్రము, పేడ ప్రయోగశాల అనగా ల్యాబ్కి పంపి పరీక్షిస్తే ఆ పాలలో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ ఎటువంటి విషము లేదని ల్యాబ్ పరీక్షల్లో ఎంతోమంది నిపుణులు తేల్చేశారు. ఇంతకీ ఆ ఎక్కించిన విషం ఎక్కడికి పోయిందని మీ అందరికీ ఒక సందేహం వచ్చింటుంది కదా. అది ఎక్కడికి పోలేదు. శివుడు గరళాన్ని, అంటే విషాన్ని తన కంఠంలో దాచుకున్నట్లు ఆ గోమాత కూడా తనకెక్కించిన విషాన్ని తన కంఠంలో దాచుకుంది. చూసారా, ఆ తల్లికి మనం ఇచ్చినది విషమైనా ఆ తల్లి మనకు అమృతమే ఇస్తుంది. అందుకే గోవుకి తల్లి స్థానం ఇచ్చారు, గోమాత అని అంటారు. అంతేకాదు, ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, ప్రాణవాయువుని తీసుకొని ప్రాణవాయువునే విడుదల చేసే ఏకైక ప్రాణి గోమాత మాత్రమే. విషాన్ని హరించే గుణం ఆవు పాలకి ఎంతో ఉంది. అంతుచిక్కని రోగాలను కూడా హరించే శక్తి గోమూత్రానికి మాత్రమే ఉంది. గోవు నెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడి చేస్తే ఇటలిస్ ఆక్సైడ్, ప్రపోలిస్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కృత్రిమ వర్షాన్ని కురిపించాలంటే ప్రపోలిస్ ఆక్సైడ్ సహాయపడుతుంది. గోమూత్రం సర్వోత్తమమైనది, కీటకనాశిని. గోమయం, గోమూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఎన్నో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు. ఇంటి ముందు గోమయంతో అలికితే రేడియోధార్మిక కిరణాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. గోమయంతో కలరా వ్యాధి వ్యాపించే క్రిములను నాశనం చేయవచ్చు. 1 తులం గోవు నెయ్యి యజ్ఞంలో సమర్పిస్తే 1 టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది. అందుకే మన ఋషులు హోమాలు, యజ్ఞాలు శ్రేష్టమైన ఆవు నెయ్యితోనే చేసేవారు. మన దేశం సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక కారణమే. గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది. గోరక్షణ వలననే మన జాతి, మన ధర్మము రక్షింపబడుతుంది. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కన్నా తక్కువది కాదు అని గాంధీజీనే చెప్పారు. ఆవు పాలలో రసాయస్, ఆవు నెయ్యిలో అమృతం ఉంది. ఆవు యొక్క మాంసం తిన్నవారు రోగిష్ఠులవుతారని మొహమ్మద్ ప్రవక్త చెప్పారు. గోవుని చంపితే మనిషిని చంపినట్లే అని యేసుక్రీస్తు కూడా బోధించారు. గోక్షీరం శ్రేష్టమైన మందు. గోవు నెయ్యి ఆరోగ్యప్రదాయిని. జ్ఞాపక శక్తి, మెదడు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. గోవు మానవ సమాజానికి గొప్ప వరమనే చెప్పవచ్చు. ఎక్కడ గోవులు పూజించబడునో ఆ దేశము సుభిక్షంగా ఉండును, గృహములు ఉన్నతి చెందును, నాగరికత పురోగమించును. మొహమ్మదీయుల గ్రంథమైన ఖురాన్లో కూడా ఎక్కడా గోవధ సమర్థింపబడలేదు. హకీలా హజ్మల్ కాజ్. గోహత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధము. గోవుకు సౌరశక్తి గ్రహించే శక్తి ఉంది. అందుకే గోవిచ్చే ప్రతి పదార్థము అమృతంతో సమానము. మనకు రోగ నిరోధక శక్తిని, రోగాలను నయం చేసే శక్తిని కూడా అది ఇస్తుంది.